సో మన మధ్య దేవులపల్లి కృష్ణశాస్త్రితో ప్రత్యక్షంగా ఆయన్ని చూసి ఆయనతో మాట్లాడిన అదృష్టం మనలో కొద్దిమందికే ఉంది. వాళ్లలో అఫ్కోర్స్ వారణాసి ప్రసాద్ గారు ఆయన్ని చూశారు, కలిశారు, మాట్లాడారు. అలాగే ఇంకొక వ్యక్తి ఉన్నారు మనలో, అలాగే కలిసిన వాళ్ళు ఇంకెవరైనా కలిసిన వాళ్ళు ఉన్నారండి? కృష్ణశాస్త్రిని చూసిన వాళ్ళు కానీ ఆయనతో మన గౌరసాన సత్యనారాయణ గారు కృష్ణశాస్త్రిని కలవడమే కాకుండా ఆయన్ని సన్మానించి ప్రశంసించే భాగ్యం దక్కింది ఆయనకి. అది నిజంగా అది చాలా అదృష్టం. సో ఆయన అప్పటి తన అనుభవాల గురించి మనతో ముచ్చటిస్తారు ఇప్పుడు. గౌరసాన సత్యనారాయణ గారు, మీకు తెలుసు ఆయన చక్కటి కవి, చక్కటి కథలు కవితలు రాస్తారు.
మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు. శ్రీ రఘువర్మ గారు చెప్పినట్లు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి సన్మానం చేసేటువంటి అవకాశం నాకు లభించింది. ఈరోజు మనం అందరం కలిసి ప్రొఫెసర్ వారణాసి ప్రసాద్ గారికి ఎలాగైతే మనం సన్మానం చేసి వారికి వీడ్కోలు చెప్తున్నామో, ఆ రోజు వీడ్కోలు చేయలేదు కానీ సన్మానం చేస్తాం. సందర్భం ఏమిటంటే, నేను ఇది 1975 అంటే 35 సంవత్సరాల క్రితం జరిగిన విషయం తమకి మనం చేస్తున్నాం. ఆ రోజు కానీ చరిత్ర గురించి కొంచెం తెలుసుంటే ఆ రోజు తీయించుకున్న ఫోటోలు ఈనాడు మీ అందరి ఎదురుగా చూపించడానికి అవకాశం ఉండదు. ఎట్లొచ్చి సాధారణంగా మన వాళ్ళకి చరిత్ర గురించి అంత పట్టింపు లేదు. అందువల్ల ఆ ఫోటోలు ఆ పేపరు ప్రకటనలన్నీ మూలపడిపోయాయి. బట్ విషయం ఏంటంటే, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా, పిఠాపురం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా దేవుపల్లి కృష్ణశాస్త్రి గారికి పిఠాపురంలో సన్మానించు. ఎందుకు పిఠాపురం? ఆయన పుట్టింది చంద్రంపాలెం. పిఠాపురానికి సామలకోటకి మధ్యన ఒకప్పుడు రైల్వే హాల్ట్ ఉండే, తీసేశారు తర్వాత. ఆ చిన్న ఊళ్ళో ఆయన పుట్టడం పెరగటం, తర్వాత నేను చదువుకున్నటువంటి రాజారావు భావ్యమ్మారావు ఉన్నత పాఠశాల అంటే RRBHR హై స్కూల్ పిఠాపురంలో ఆయన ఉద్యోగం చేశారు. మొట్టమొదట సామలకోటలో ఉద్యోగం, పెద్దాపురంలో ఉద్యోగం, అక్కడ కుదరక ఆయన పిఠాపురంలో మా హై స్కూల్లో టీచర్గా చేరారు. నేను అప్పటికి ఇంకా చేరలేదు. ఇది ఎప్పుడో 1928 ఆ ప్రాంతంలో జరిగిన విషయం మనం చూస్తున్నాం. అప్పటికి ఇంకా పిఠాపురం రాజావారు అంటే గంగాధర రామారావు గారు, ఈ సూర్యారావు బహదూర్ కాదు, గంగాధర రామారావు గారు ఉన్నారు. ఆయన పరిధిలో హై స్కూల్ నడుస్తోంది. ఈయన హై స్కూల్లో పాఠం చెప్పటమే కాకుండా, ఇందాక రఘువర్మ గారు మనవి చేశారు హరిజన ఉద్ధరణ, పిఠాపురం మహారాజా వారు చాలా తెలివైనవాడు. రఘుపతి వెంకటరత్న నాయుడు గారు ఆధ్వర్యంలో గురువుగా వారి యొక్క స్ఫూర్తిని తీసుకుని పిఠాపురంలో ఈ హరిజన హాస్టల్ పెట్టారు. ఎప్పుడు? 1932 ప్రాంతంలో. ఇప్పుడన్నీ హరిజన హాస్టల్స్, బీసీ హాస్టల్స్, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ బోల్డర్ కనిపిస్తాయి. అది పిఠాపురంలో కన్యకా పరమేశ్వరి సత్రమం ఉంది, అక్కడ ఉండేది. ఇప్పుడు అది సత్రం కింద, కన్యకా పరమేశ్వరి సత్రం కింద మారిపోయింది. బట్ ఎనీవే, విషయం ఏంటంటే ఈయన చాలా శ్రమపడి అక్కడ పిల్లల్ని ఆదుకుని వాళ్ళ పోషణ చూసి వాళ్ళకి చదువు చెప్పడానికి సహకరించాడు ఈ మహానుభావుడు. ఇదే కాకుండా ఈ వేశ్యలు, వేశ్య వృత్తి అంటే కళావంతులు అంటారు, మేము వేశ్యలు అనం. కళావంతుల యొక్క వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేవి కాదు, కారణం మీకు తెలుసు. అటువంటి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసే ప్రయత్నంలో ఈయన చాలా గట్టిగా పూనుకున్నాడు. ఈ రెండు కార్యక్రమాల్లోనూ ఆయన ఉండటం వలన రాజావారికి నచ్చలేదు, తీసేసాడు, ఉద్యోగం తీసేసాడు. ఉద్యోగం తీసేస్తే ఈయన ఏం చేయాలో తెలియక కాకినాడ మెక్లార్న్ హై స్కూల్లో కొద్ది రోజులు ఉద్యోగం చేశారు. పెద్దాపురం హై స్కూల్లో నెలకి 70 రూపాయలు, పిఠాపురం హై స్కూల్లో నెలకి 60 రూపాయలు, మెక్లార్న్ హై స్కూల్లో నెలకి 50 రూపాయలు. ఈ రఘుపతి వెంకటరత్న నాయుడు గారు పిలిచి, ఏంటయ్యా నువ్వు అలా తిరుగుతావేమిటి, మా కాలేజీలో పిఠాపురం రాజావారు కాకినాడలో కాలేజీ పెట్టారు, పిఆర్ కాలేజీ, నేను కూడా దాంట్లో స్టూడెంట్ని, నువ్వు ఇక్కడికి వచ్చి పాఠం చెప్పు అని చెప్పి ఆయన పిఠాపురం నుంచి పిలిపించి, ఎంత ఇస్తారండి అంటే జీతం 40 రూపాయలు. ఇదేమిటండి బాబు 60 ఏమిటి, 70 నుంచి 60 పడిపోయి 50 నుంచి 40 పడిపోయింది అంటే ఏదో లేవయ్యా, నీకేదో జీతం ఇవ్వాలి కదా, అందుకని నీకేదో పని చెప్తున్నాను. సో రఘుపతి వెంకటరత్న నాయుడు గారు అంటే చాలా గురి. ఎందువలనంటే ఆయన ఇంగ్లీషు సాహిత్యంలో చాలా తెలుసున్నటువంటి వ్యక్తి. ఆయన ఇంగ్లీషు లెక్చర్ చెప్తుంటే పిల్లలు మిగిలిన క్లాసుల్లో వదిలేసి ఆయన పాఠం వినటానికి వచ్చేసేవారట ఆ రోజుల్లో పిఆర్ కాలేజీలో. ఆయన దగ్గర ఈయన ఆంగ్ల సాహిత్యం గురించి బాగా చదువుకున్నారు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు. చదువుకుని ఈ బ్రహ్మ సమాజం ఉంది కాకినాడ, ఎప్పుడు ఓం తత్సత్ అని పిఆర్ కాలేజీకి ఎదురుగా ఒక పెద్ద భవనం ఉంటుంది, అది బ్రహ్మ సమాజం యొక్క స్థానం. ఈ బ్రహ్మ సమాజం వారు, వాళ్ళకి మతం లేదు, కులం లేదు, వాళ్ళు ఎంతసేపు హరిజనుల్ని సహకరించి వాళ్ళని ఉద్ధరించి వాళ్ళకి పెళ్లిళ్ళు చేయటం, ఎవరితోటి సకులం అంటే ఉన్నత కులాల వాళ్ళతో పెళ్లిళ్ళు చేయటువంటి కార్యక్రమాలు చేసేవారు, వాళ్ళకి కులం లేదు. బట్ ఎనీవే ఈయన ఈ కార్యక్రమాలు అంటే మీకు ఈరోజు మనం అందరం దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు ఒక మహాకవి అని మనం ఇక్కడ కూర్చుని కీర్తించడానికి కూర్చున్నాం, కానీ ఆయన సంఘసేవ చేశారు, దేశభక్తి గీతాలు రాశారు. ఇందాక ఒక భక్తి గీతం మనం టీవీలో చూసాం. ఇవే కాకుండా చాలా రకరకాల వ్యాసాలు, వ్యాసంగాలు, ఈ శ్రవ్య నాటకాలు. కారణం ఏంటంటే ఆయన రేడియోలో చేరటం వల్ల, రేడియోలో ఆ రోజుల్లో దృశ్య నాటకాలు, శ్రవ్య నాటకాలు ఉండేవి. వినికిడి ద్వారా మనం నాటకాన్ని ఊహించుకోవాల్సి వచ్చేది. దృశ్య నాటకాలు రోడ్డు మీద వేసేవారు, అది వేరే సంగతి. అందువల్ల ఆయన ఈ శ్రవ్య నాటకాలు రాయటానికి కూడా అవకాశం రావటం ఆయన రేడియోలో ఉద్యోగం సంపాదించడం వల్ల. ఈ తర్వాత ఈ పిఠాపురం వచ్చినప్పుడు పిఠాపురం ఎందుకు పిలిచామంటే సన్మానం చేయడానికంటే ఊరికి ఆయనతో ఫోటో తీయించుకోవడానికి కాదు, ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు, ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు వారు ఆయనకి కళా ప్రపూర్ణ అనేటువంటి బిరుదుని ఇచ్చారు. ఎప్పుడు? 1975 సంవత్సరంలో. అప్పుడు మా వాళ్ళకి ఆలోచన వచ్చింది, అయ్యో మనవాడు పిఠాపురం వాడు, మనవాడికి మనం సన్మానం చేయకపోతే ఎలాగా అని చెప్పి, వాళ్ళ కృష్ణశాస్త్రి గారు ఫ్యామిలీ ఎవరు లేరు పిఠాపురంలో, వాళ్ళ మేనల్లుడు మాత్రం కాకినాడలో ఉంటున్నాడు. సో ఆయనకి చెప్పి, సుబ్బరాజ శాస్త్రి గారు ఆయన చెప్పి తీసుకురండి అంటే ఆయన తీసుకొచ్చాడు. ఒకరోజు ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ సభలో వారికి సన్మానం చేసి వారికి పూలదండి వేసి వారికి ఘన సన్మానం చేశాం. అప్పుడు మేము చేసినటువంటి సన్మానానికి సమాధానంగా ఇందాక ప్రొఫెసర్ వారణాసి గారు చెప్పినట్లు ఆయన కాగితం మీద ఆయన స్పందన రాసి మేనల్డ్కి ఇచ్చారు చదవమని. ఆ మేనల్డ్ చక్కగా చదివాడు, ప్రజలందరూ సంతోషించారు. అయితే ఆయనతో 10 నిమిషాలు గడపడం ఏంటంటే, సభలో కూర్చున్న తర్వాత ఎవరితోటి మాట్లాడటానికి అవకాశం ఉండదు. ఇప్పుడు వారణాసి గారితో మాట్లాడాలని నాకు మనసులో ఉన్నా ఆయనతో మాట్లాడటానికి లేదు, సభ మర్యాద కాదు. అయితే సభ వేదిక ఎక్కే ముందు 10 నిమిషాలు కాఫీ తాగటం, టీ తాగటం ఇటువంటివి ఉంటాయి ఇండియా పద్ధతి. ఇక్కడైతే మనం మధ్యాహ్న విరామం పెట్టి ఇక్కడ తింటున్నాం, అక్కడ ముందు కాఫీ టీలు ఇచ్చి 10 నిమిషాలు ఆయనతో మాట్లాడిన తర్వాత, మాట్లాడటం అంటే మనం మాట్లాడిన దానికి ఆయన సమాధానంగా చేతిలో పుస్తకం పెన్ను ఎప్పుడు ఉంటుంది రాసి మనకి చూపిస్తారు. అయితే ఆ రోజు నేను లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయనకి దండ వేయటం, ఆయనకి సెలవు కప్పటం అటువంటి పనులన్నీ నా చేత చేయించారు. నేను పిఠాపురం వాడిని కాదు, కానీ పిఠాపురం హై స్కూల్లోనూ, పిఠాపురం కాలేజీలోను, పిఠాపురం రాజేశ్వరి కాలేజీలోనూ చదువుకున్నాను. బట్ విషయం ఏంటంటే ఆయన కవి, మరి సంఘ సేవ చేసినటువంటి మహానుభావుడు. మరి ఆయనతో షెలీతో పోల్చారు శ్రీశ్రీ గారు. షెలీ జీవితం గురించి మీ అందరికీ తెలుసు, 29 సంవత్సరాలే బ్రతికాడు ఆయన. ఆయన పడవ ప్రమాదంలో చనిపోయాడు. చనిపోయిన భౌతిక కాయాన్ని తీసుకొచ్చి ఆ నది ఒడ్డున తీసుకొచ్చి దహనం చేశారు. క్రైస్తవుడికి దహనం చేయటం అనేది చాలా విడ్డూరమైనటువంటి పరిస్థితి. అయితే ఇది కుళ్ళిపోయినటువంటి శవాన్ని లోపల తీసుకెళ్లటం వాళ్ళ క్వారంటైన్ ఒప్పుకోక, ఆ షెలీని నదీ తీరం మీద దహనం చేశారు. బట్ ఎనీవే పాయింట్ ఏంటంటే శల్యకి ఈయనకి ఆలోచనలో కొంత సారూప్యం ఉన్నా ఆయన రాతల్లో కానీ ఈయన రాతల్లో కానీ పెద్ద సారూప్యం కనిపించలేదు. అంటే భావకవిత్వం ఉంది, ఆయన దేవుడిని నమ్మలేదు. శల్య గారు నాస్తికుడు, ఈయన ఆస్తికుడు. మరి ఇలా చెప్పుకోవాల్సి వస్తే చాలా సమయం పడుతుంది. బట్ ఈవేళ మన కార్యక్రమంలో ముఖ్యంగా వారి యొక్క కవిత్వం గురించి మనం మాట్లాడుకుందాము. వారు రాసినటువంటి కృష్ణపక్షం అనేది చాలా పేరు తెచ్చినటువంటి కవిత. అయితే ఇది అప్పటికింకా వ్యావహారిక భాష ఉండాలా వద్దా అనేటువంటి వాదన జరుగుతోంది ఆంధ్రదేశంలో. అటువంటిప్పుడు ఈయన పాటలన్నీ చదివితే ఇదంతా ఛందస్సును బట్టి రాసినది కాదు. అంటే ఛందస్సు ఉంటుంది, అందులో మాత్ర ఛందస్సు ఉంటుంది. అంచేత ఆయన చక్కటి తెలుగులో మంచి పద్యాలు రాయటం, కొంతమందికి కిట్టగా శుక్లపక్షము అనేటువంటి ప్యారడీ రాశారు. ఈ కృష్ణపక్షము అంటే కృష్ణుడు అంటే నల్లని వాడు అని, అంటే చంద్రుడు అమావాస్య నుంచి పౌర్ణమి వరకు కృష్ణపక్షము, పౌర్ణమి నుంచి మళ్ళీ అమావాస్య వరకు వచ్చేది శుక్లపక్షము. అంటే దినదిన అభివృద్ధి జరిగేటువంటిది కృష్ణపక్షము. ఈయన ఉద్దేశంలో ఈ ప్రేమ కానీ ఏదైనా ఒక మనసులో ఉన్నటువంటి ఆవేదన కానీ రోజు రోజుకి పెరుగుతుంది అనేటువంటి అభిప్రాయంతో ఆయన కృష్ణపక్షం రాశారని నేను అనుకుంటున్నాను. అందులో కృష్ణపక్షంలో స్వేచ్ఛాగానం అని ఉంది. ఇందాక వారు మనవి చేశారు, వారు చక్కటి తెలుగు మాటలని వాడి భాషలో ఉన్నటువంటి మాధుర్యాన్ని చూపించారు అని. మాధుర్యం ఒకటే కాదండి, ఆయన కవిత్వంలో ఇమిడి ఉన్నటువంటి భావం అర్థం చాలా లోతుగా ఉందని మీ అందరికీ మనవి చేస్తున్నాను. దానికి రెండు విషయాలు తమ మీ అందరి ముందు పెడతాను. కంటెంపరీ ఇష్యూ, కన్నులను ఆనంద జనిత అశ్రుకణముల ఊర జగము నిండ స్వేచ్ఛాఘాన జడుల నింతు, అది ఒకటం. యుగ యుగంబులని ఈశ్వర యోధులగుచు స్వేచ్ఛకై ప్రాణ సుమములర్పించు వారి అమల జీవిత ఫలము ధన్యము ధన్యతను గాంచ జగము నిండ స్వేచ్ఛగాన జరుల నింతు. యుగ యుగంబుల ఈశ్వర యోధులగుచు, దేవుడు గురించి ఎదటి వాణ్ణి చంపేస్తే స్వర్గానికి వెళ్తామంటున్నారు. ఇప్పుడు ఎవరో నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. స్వేచ్ఛకై ప్రాణ సుమములు అర్పించు వారు అమల జీవిత ఫలము ధన్యతను గాంచ, అంటే పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చి యుద్ధం చేసే వాళ్ళని ఏమంటున్నాం, వాళ్ళు స్వేచ్ఛకై ఫ్రీడమ్ ఫైటర్స్, స్వేచ్ఛకై ప్రాణాలను అర్పిస్తున్నారు అంటున్నారు వాళ్ళు. అంటే ఈ మహానుభావుడు ఎప్పుడో రాబోయేది 100 సంవత్సరాల క్రితమే ఇటువంటి వ్యవహారం ఉంటుంది ప్రపంచంలో ఉన్న సంగతి ఆయన చెప్పాడు. ఆయన అయితే ఇంకా ఇందులో ఉంది, భయము కలిగించు కష్టాతపము మరచి కరము కలిగించు అంత చీకట మరచి విశ్వమే పరవశమై వెంటబాడ జగము నిండ స్వేచ్ఛాఘాన జరుల నింతు. భయం కలిగించు కష్టాతపము, ఆతపము ఏంటి ఎండ, కష్టాలనేటువంటి ఎండ నుంచి తప్పించుకోవాలి అని. అంటే కష్టాలంటే ఏమిటండి, మన వాళ్ళు అంటారు అష్ట కష్టాలు అని. అష్ట కష్టాలు ఏమిటి, కష్టం అంటే ఏం డిఫికల్టీ అని తెలుసు, అష్ట కష్టాలు ఏమిటి. అష్ట కష్టం అంటే దేశాంతర గమనము. దేశాంతర్గమనం వల్ల ఏమిటండి కష్టము అంటే, మ్యాంగళూరులో ఫ్లైట్ ఏమైందో మీకు తెలుసు, పాపం దుబాయ్ నుంచి బయలుదేరిన వాళ్ళు విమానంలో ఎయిర్ ఇండియా విమానంలో మ్యాంగళూరు వెళ్తే అది కూలిపోయి అందులో 166 మంది ప్రయాణం చేస్తుంటారు, 150 మంది చచ్చిపోయారు. సో దేశాంతర్గమనం అంత సులువైంది ఏం కాదు, ప్రాణభీతితో కూడుకుందని ఆ రోజునే మన వాళ్ళు గమనించారు. భార్యావియోగము, భార్య చనిపోతే చూసేవాళ్ళు ఎవరు ఉంటారండి, భోజనం పెట్టేవాళ్ళు ఉండరు, సఫర్ చేసేవాళ్ళు ఉండరు. భార్య అంటే మీకు తెలుసు సైనేషు రంభ ఇలా వరుసగా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆపత్కాలమందు బంధు దర్శనం, అసలు ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు మన ఇంట్లో ఎవరో బంధువులు వస్తే ఏం చేస్తామండి బాబు, అది నిజమైన బాధ. అష్టకష్టాల్లో అదొకటి. ఉష్టిచ్చ భక్షణము ఉచ్ఛిష్టము, అంటే తినగా వదిలిపెట్టింది అంటే ఎంగిలి మెతుకు తినటం నీచం, అది కష్టం. శత్రు స్నేహము, ఇంకా మనకి దారి లేదు. ఇంగ్లీష్లో ఉంది ఎదర్ యు ఫైట్ హిమ్ ఆర్ యు జాయిన్ హిమ్ అని. సో అని చేత శత్రు స్నేహము అది కష్టం, అయినప్పటికీ చెయ్యాలి. అది అది అష్ట కష్టాల్లో ఒకటి. పరాన్న ప్రతీక్షణము, ఎదటివాడు భోంచేస్తుంటాడు మనకు ఆకలిగా ఉంటుంది, చూస్తూ భరించడం కష్టం, అష్ట కష్టాల్లో అదొకటి. భంగము, భంగము అంటే అవమానం అనే అర్థం ఉంది, రోగం అనే అర్థం ఉంది. ఒకటి మనసుకు సంబంధించింది, రెండోది శరీరానికి సంబంధించింది. అంచేత అవమానము భంగము కూడా రోగము కూడా భంగం అంటేనే అర్థమని నేను అభిప్రాయపడుతున్నాను. దారిద్ర్యం అంటే అసలు ఏమీ ఆదాయం లేకుండా ఉండటం, ఇది కష్టం. అంటే ఈ మహానుభావుడు భయము కలిగించు కష్టాతపం మరిచి, అంటే ఒక్క వరల్డ్లో ఇన్ని కష్టాల గురించి ఆయన మహానుభావుడు రాశాడు. ఆ విషయం మనం గ్రహించమని నేను మనవి చేస్తున్నాను. ఈయన రాసిన దాంట్లో ఇంకొక విషయం మీరు గమనించాలి. నవి పోదురుగాక నాకేటి సిగ్గు, నా ఇచ్చేయేగాక నాకేటి వెరపు. ఇది చాలా గొప్ప విషయం అండి. చాలామంది అయ్యో పక్కవాడు ఏమన్నా అనుకుంటాడేమో అని చేయం. నవి పోదురుగాక నాకేటి సిగ్గు, వై షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ సంబడి ఎల్స్, సమ్ నైబర్. ఈ దేశంలో అంటారు పక్కింటి వాడు మంచి కారు కొనుక్కుంటే మనం మంచి కారు కొనుక్కోవాలని. నా ఇచ్చి ఏగాక నాకేటి వెరుపు. నా వెరపు అంటే భయము, నా ఇష్టం ప్రకారం నేను చేసుకుంటూ వెళ్తాను, నాకేం భయం లేదు. అది ఇది ఎంతమంది చెప్పగలరు? ఈయన జీవితంలో చెప్పటమే కాదు చేసి చూపించాడు. ఇందుకని వేశ్యలకు పెళ్లిళ్ళు చేయించాడు. అసలు మాలవాణ్ణి ముట్టుకుంటేనే మహాపాపం అనేటువంటి రోజుల్లో ఈయన శ్రోత్రియ బ్రాహ్మణుడు అయ్యుండి ఆయన మాల పిల్లల్ని చేరదీసి వాళ్ళకి పాఠాలు చెప్పి వాళ్ళ పోషణ గురించి పాటుపడినటువంటి మహానుభావుడు. అంచేత నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు, నా ఇచ్చేయగాక నాకేటి వెరపు. ఇందాక మనం సినిమాలో చూసాము, పువ్వులో పువ్వునై ఆకులు ఆకునై. ఈయన కృష్ణశాస్త్రి గారు బళ్ళార్లో వైద్యానికని బయలుదేరారు. బయలుదేరినప్పుడు ఆ రోజుల్లో రైలు ప్రయాణంలో వెళ్తుంటే అక్కడ ప్రకృతి చూసినప్పుడు ఆయన మనసు చలించి ఆయన మనసులో ఈ చరణం ఆయన మనసుకు వచ్చిందట, ఆకులు ఆకునై పువ్వులో పువ్వునై. అది ప్రారంభం ముఖరంగా తీసుకుని ఆయన చాలా పద్యాలు రాశారు. ఇది షెల్లీ కూడా ఇంగ్లండ్లో పుట్టినవాడు, లేక్ జెనీవాలో చాలా సంవత్సరాలు ఉన్నాడు, అక్కడే బైరన్తో సహవాసం. ఈ సహవాసం వలన అక్కడుండేటువంటి ఈ లేక్ జెనీవాలో ఉన్నటువంటి మహాసముద్రం లాంటి ఒక సరస్సులో ఈదురాటం నావిగేషన్ చేయటం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని చూసి షెల్లీ గారు కవిత్వం రాశాడు. ఈయన కూడా మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, ఈయన గొప్ప విషయం ఏంటంటే బరంపరం నుంచి ఉత్తర దేశంలో ఉన్న బరంపరం నుంచి బళ్ళారి వరకు, కర్ణాటకలో ఈ రోజు ఉన్నటువంటి బళ్ళారి వరకు ప్రయాణం చేసి ఆయన రాసినటువంటి కవిత్వాన్ని అంతటిని చదివి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసేవారట. ఆయన పుస్తకం రాయటం, ఆ పుస్తకంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు సభలో చెప్పడం, అందులో వివరించి చెప్పడం, ఆ విధంగా ఆయన రాసిన కవిత్వాన్ని ప్రజల లోపలికి తీసుకువెళ్ళినటువంటి మహానుభావుడైన. అంతే, నేను రాశాను మీకు ఇష్టంటే చదువుకోండి లేకపోతే లేదు అనేటువంటి పద్ధతి కాదు. శీకరంబులతోడ చిరుమీలతోడ నవమౌక్తికములతోడ నాట్యములాడి. మౌక్తికము అంటే ముత్యము, తొమ్మిది రకాల ముత్యాలట. అసలు ఒకటే ముత్యం గురించి మాకు తెలుసు. ఇంకా తందులు తొమ్మిది రకాల ముత్యాలు ఏమిటి? ఈ తొమ్మిది రకాల ముత్యాలు ఏమిటంటే, ఏనుగ కుంభస్థలంలో ఉంటుందట ఒక రకం ముత్యం, మేఘం, మేఘంలో అంటే వడగళ్ళ పట్టం మీరు అందరూ చూసుంటారు, మేఘం నుంచి వచ్చేటువంటి ముత్యం వడగళ్ళు. పందులకి కూరలు ఉంటాయి, మీరు ఎప్పుడైనా చూసారలేదు, కొన్ని మీరు ఫోటోల్లో చూసుంటారు. ఆ కూరను తీసి దాన్ని ముత్యం కింద చెక్కుతారు. శంఖము అందరికీ తెలుస్తుంది, మత్స్యశ్చరము, కొన్ని చేపలకి తల చాలా మెరుస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే అప్పుడే సముద్రం నుంచి వచ్చినటువంటి చేపలు చూసినట్లయితే చాలా అందంగా రంగురంగులు ఉంటాయి. అందులో కొన్ని చేపలు తల మెరుస్తూ ఉంటుంది, ముత్యంలా ఉంటుంది అన్నమాట. పాప పడగ, మనకు తెలుసు కొన్ని పాములకి పడగ మీద మణి ఉంటుందని. ముత్యపు చేప మనకందరికీ తెలుస్తుంది, ముత్యపు చేప. చెరకు నుంచి కూడా ముత్యం తయారు చేస్తారు. ఈ చెరకు అంటే చెరకు నుంచి వచ్చినటువంటి రసాన్ని గట్టిగా చేసి శుద్ధి చేస్తే అందులో ఉండేటువంటి స్ఫటికం ముత్యం కింద చూస్తారు. బొంగు వెదరు, వెదరులో బియ్యం వస్తాయని అందరికీ తెలుసు. ఆ బియ్యంలో తెల్లగా అందంగా ఉండేటువంటి బియ్యాన్ని కూడా ముత్యాలు అంటారు. అంచేత ఈయన ఒక్క మాటలో శిఖరంబుల తోడ, శిఖరం అంటే తుంపర, తుంపరులతో కూడినటువంటి చిరుమీల తోడ, నవమౌక్తికముల తోడ, తొమ్మిది రకాలైనటువంటి రత్నాలతో నాట్యములాడి, అంటే ఒక్క పదాన్ని ఉపయోగించి అందులో ఎంతో భావాన్ని కుదిపి పెట్టినటువంటి మహానుభావుడు కృష్ణశాస్త్రి గారు. అలాగే ఆయన చాలా చాలా పద్యాలు, కథలు, కావ్యాలు, వ్యాసాలు రాసినటువంటి మహానుభావుడు. ఒక ఆయన రాసింది కొంచెం చదువుతాను మీకోసం. ఏల ప్రేమింతును సౌరభములేల చిమ్ము పుష్ప వ్రజంబు, వ్రజంబు అంటే సమూహము. సౌరభములు, పువ్వులు ఎందుకు వాసనిస్తాయి? చంద్రికల నేల వెదజల్లు చందమామ, చందమామ ఎందుకు చల్లనిటువంటి కిరణాలని ఇస్తుంది? ఏల సలిహలంబు పారు, ఈ ఏరు ఎందుకు చక్కగా పారుతుంది? గాడ్ పేల విసురు, వేడిగా ఉన్నటువంటి గాలి ఎందుకు ఇస్తుంది? మావిగున్న కొమ్మన మధుమాస వేళ పల్లవం ఎక్కి కోయిల పాడుటేల. ఈ మధుమాసంలో సాధారణంగా మీరు ఎప్పుడైనా కోయిలను చూసారు లేదు, దట్టంగా ఉన్నటువంటి అడవుల్లో కానీ లేకపోతే ఎక్కువగా చెట్లు ఉన్నటువంటి కానీ కోయిలు ఉంటాయి. అవి స్ప్రింగ్ టైంలో పిందులు ఇవి వచ్చినప్పుడు అవి తింటూ చక్కటి పాట పాడతాయి. అవి ఎందుకు పడతాయి? పొరుల తనయించుటకో, తన బాగు కోరకో, గానం ఉన్నారింపక బ్రతుకు గడపబోకో, ఇవన్నీ అవంతటా అవి చేస్తూ ఉన్నాయి. ఎందుకు చేస్తున్నాయి? పొరుల తనయించుటకో, ఇతరుల మెప్పు పొందటానిక, తన బాగు కోరకో, తను భాగ్యం సంపాదించుతుందనక. ఈ ఇలా పాడుతూ చేస్తూ ఉండటం వలన లాభం ఏమిటి? బ్రతికేదోలాగా గడిచిపోవటానుక అనేటువంటి ఒక ఫిలసాఫికల్ ఇంక్వైరీ కూడా ఆయన కవిత్వంలో ఉందని మీ అందరికీ మనవి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ పెద్దలందరికీ నా నమస్కారం.